ఉత్తేజకరమైన గోష్ఠి అనంతరం శ్రోతలు ఇప్పుడు ఒక చర్చను వింటారు. శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అంతపురం క్యాంపస్ లో ప్రొఫెసర్ గా రిటైర్ అయిన శ్రీమతి పద్మావతి గారు పరమపద సోపానత్రయమనే నేటి శీర్షికను విశదంగా వివరిస్తూ జరిపే చర్చను విందాం.
వాసు, వాసు, అమ్మ వాసంతి ఎక్కడున్నావమ్మా? అవును, మధ్యాహ్నం కాలేజీలో ఉంటే నాకు ఫోన్ కాల్ వచ్చింది. త్రిషకు బాగాలేదు, ఇంటికి పంపిస్తున్నామని. స్కూల్ వాళ్ళు ఫోన్ చేశారు. ఇంటికి వచ్చేసిందా? ఏమైంది? ఎలా ఉంది? ఎక్కడుంది?
వచ్చేసింది వదినా. కడుపు నొప్పి, వాంతులట. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాను. గ్యాస్ అని పాంటాప్ టాబ్లెట్స్ ఇచ్చి పంపించారు.
అయ్యో రామ, ఈ వయసులోనే ఈ పిల్లలకు ఇలాంటి మందులా? ఏది త్రిష, త్రిష ఇలా రామ్మా.
వస్తున్నా పెద్దు.
ఈరోజు ఏం తిన్నావు తల్లి?
దోశలు బాగున్నాయి కదా అని 3 తిన్నాను. ఆ తర్వాత చెక్కిలం, మిక్సరు, బొరుగులు, లడ్డూ తిన్నాను. మా క్లాస్మేట్ నూడిల్స్ తెచ్చింది, చాలా బాగుందని అది కొంచెం తిన్నాను.
చూసావా త్రిష, నిన్న కూడా బాగా ఎక్కువగా తిన్నావు. రుచిగా ఉన్నాయి కదా అని ఎక్కువగా తినకూడదమ్మా. అందుకే స్వామి అంటారు, మితాహారం హితాహారం తీసుకోవాలి, సాత్వికాహారం తినాలి, జంక్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోకూడదు, మాంసాహారం తినకూడదు, శాకాహారం సాత్వికాహారమే తినాలి, మసాలాలు కారం ఉప్పు పులుపు ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం దెబ్బతింటుంది అని. చూసావా ఎలా ఢీలా పడిపోయావో. దీనివల్ల నీ చదువు దెబ్బతింటుంది, స్కూల్కి వెళ్ళలేవు కదా.
అవును పెద్దు, నేను అలా అనుకుంటూనే అనుకుంటాను కానీ చూస్తే చాలు, తినేయాలనిపిస్తుంది. ఇంకా తరువాత నువ్వు చెప్పినట్లే చేస్తానులే.
సరే తల్లి, వెళ్ళి పడుకో.
వదినా, త్రిష వరకు ఎందుకు? నాకే ఎంతో చాపల్యం, మితంగా తినాలి అనుకుంటూనే తినేస్తాను. కారణమేమో అర్థం కాదు.
అది మనస్సు యొక్క లక్షణం తల్లి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనస్సే బంధమోక్షాలకు కారణమంటారు స్వామి. ఇక తిండిదో లెక్క. ఈ మనస్సును 3 విషయాలు మలినం చేస్తున్నాయమ్మా. దాన్నే స్వామి మలం, విక్షేపం, ఆవరణ అంటారు.
అక్కయ్యా, నేనిప్పుడే కాలేజీ నుండి వచ్చాను. ఏమిటమ్మా మలం, విక్షేపం, ఆవరణ అని అంటున్నావు?
ఏం లేదు ప్రభా, వాసంతికి మనస్సు, ఇంద్రియాలు, దేహం వీటి గురించి మన స్వామి చెప్పిన మాటలు చెప్తున్నాను. మన మనస్సు అనేది అద్దం లాంటిది. దానిమీద పూర్వజన్మల్లో మనం చేసిన కర్మల తాలూకు ముద్రలు దుమ్ములాగా ఆవరించుకుని ఉంటాయట. ఆవరించుకున్న ఆ దుమ్ము వల్ల మనం మన స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నాం. అందువల్ల మన బుద్ధి పనిచేయకుండా పోతోంది. మనకు అసలు ఏం కావాలో తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ మలం అనే దుమ్ము పోవాలంటే క్షాళనం జరగాలి అంటారు స్వామి. అంటే కడిగి వేయాలి దాన్ని.
ఎలా మరి అక్కయ్యా?
ఎలాగంటే ఆహారాన్ని నియంత్రించడం మొట్టమొదటిది. సరైన వేళల్లో క్రమబద్ధంగా మితాహారం, హితాహారం, శాకాహారం, సాత్వికాహారం తీసుకోవాలి.
సాత్వికాహారం అంటే పాలు పండ్లు ఇవేనా?
స్వామి దృష్టిలో సాత్వికాహారం అంటే పాలు పళ్లతో పాటు ఉప్పులు, పులుసులు, మసాలాలు అతిశయంగా లేని ఆహారం అని అర్థం. అది కూడా మితంగా తీసుకోవాలి. మత్తు పదార్థాలు తీసుకోరాదు. రజోగుణాన్ని, మోహాన్ని అభివృద్ధి చేసే ఆహారం తీసుకోకూడదు. అంతేకాదు, ఆహారంతో పాటు విహారాన్ని కూడా కలుపుకుంటేనే సాత్వికాహారం అవుతుంది అంటారు మన స్వామి.
విహారం అంటే ఏంటోదినా?
5 జ్ఞానేంద్రియాల ద్వారా తీసుకునేది విహారం కిందికొస్తుందమ్మా.
అంటే ఏంటోదినా?
కంటితో, చెవులతో, ముక్కుతో, చేతులతో, నోటితో ఇలా అన్ని ఇంద్రియాలతో చేసే పనులు కూడా సాత్వికమైనవి, మంచివి కావాలి. టీవీలు, సినిమాలు విపరీతంగా చూడడం కంటికి చెడుపు. ముక్కుతో చెడువాసనలు పీలిస్తే రోగం, మంచిగాలిని పీలిస్తే ఆరోగ్యం. చేతులతో సత్కార్యాలు చేయాలి, నోటితో మంచి మాటలు, పవిత్రమైన మాటలు మాట్లాడాలి. పరనింద, చాడీలు చెప్పడం, వెనక గోతులు తీసే మాటలు మాట్లాడడం ఇవన్నీ నోటికి చెడుపు. అందుకని ఈ ఇంద్రియాలతో చేసే పనులన్నీ కూడా ఉత్తమమైనవిగా ఉండాలి అంటారు స్వామి.
ఉత్తమమైనవి అంటే ఏంటక్కయ్యా?
చేతులతో పరోపకారంలో పాల్గొనడం, ఇప్పుడే చెప్పా కదా, అతిగా మాట్లాడక నోటితో మంచి మాటలు మాట్లాడడం, దైవనామస్మరణ చేయడం ఇలాంటివి.
అవును, స్వామి అంటారు అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి అని.
అవును, ఇదంతా సాత్వికాహారం కిందికే వస్తుంది. అలాగే ఆహారాన్ని వండేటప్పుడు దైవనామస్మరణతో పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధితో పాటు వండడం, వండిన దాన్ని దైవార్పణ చేయడం, వడ్డించేటప్పుడు లోనున్న ఆత్మకు అంటే ఆ దైవానికి నిలయమైన ఈ శరీరం అనే ఈ ధర్మ సాధనం క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని బ్రతకడానికి తినే దృష్టితో బ్రతకడం.
తినడానికి బ్రతికే దృష్టి ఉండకూడదు, అవునా?
అవునమ్మా. అందుకే ఆ స్వామి అంటారు, ఒక పూట తినేవాడు యోగి, రెండు పూటలు తినేవాడు భోగి, మూడు పూటలు తినేవాడు రోగి అని.
అందుకే కన్నడ భాషలో ఒక సామెత ఉందట, మా ఫ్రెండ్ చెప్తూ ఉంటుంది.
ఏమిటది?
ఒందు పూట యోగి, ఎరడు పూట భోగి, మూడు పూట రోగి, నాలుగు పూట ఎత్తుకోండోగి అని. అంటే నాలుగు పూటలా తింటే ఎత్తుకుని పోవాలి అని అర్థం.
ఎక్కడికి? శ్మశానానికేనా?
అవునమ్మా. స్వామి అంటారు, అలా ఆహార విహారాల వల్ల మన మనస్సుపై దుమ్ముగా ఏర్పడిన మలాన్ని శుభ్రపరచవచ్చు అని. ఫుడ్, హెడ్, గాడ్, ఈ మూడింటికి సంబంధం ఉంటుందని అంటారు స్వామి. తిండి ఎలాగో భావాలలాగా, భావాలెలాగో మనిషి చేసే కార్యాలలాగా, కార్యాలెలాగో ఫలితం అలాగా అని. కాబట్టే మాంసాహారం తినరాదు అంటారు స్వామి. పాశవికమైన తిండి తింటే పాశవికమైన భావాలు కలుగుతాయి, పాశవిక కార్యాలే చేస్తారు, పాప ఫలం అనుభవించక తప్పదు. ఇక సాత్వికమైన ఫుడ్ లో సాత్వికమైన భావాలు, దానివల్ల మంచి కార్యాలు, తద్వారా పుణ్యఫలం లభిస్తాయి. పుణ్యఫలం ఉన్న చోట దైవం ఉండడం జరుగుతుంది.
అందుకే కదా ఈ మాంసాహారం దాని ఫలితం మీద ఓ సూక్తి కూడా ఉంది. ఆకులు తినే మేక గుట్టలెక్కు, మేకను తినే మనిషి మంచమెక్కు అని. సరే, ఆహార విహారాల వల్ల మనోమాలిన్యం అయిన మలం అనేది కడిగి వేయబడుతుంది కదా, మరి ఇంకో మలినం మాటేమిటి?
అది విక్షేపం, అంటే చంచలత్వం. దీనివల్ల మనస్సనే అద్దంలో బింబం కదిలిపోతూ ఉంటుంది.
ఇది పోవాలంటే ఏం చెయ్యాలి?
స్వామి అంటారు, జప తప ప్రార్థనాది కార్యక్రమాల్లో పాల్గొనడం, నవవిధ భక్తి మార్గాల్లో ఏదో ఒకటెంచుకుని ఆ మార్గంలో పురోగమించడం చేయాలి, లేదా సంఘసేవా కార్యక్రమాల్లో తలమునకలుగా పాల్గొనడం ద్వారా ఈ విక్షేపం అనే చంచలత్వం అణిచివేయబడుతుంది.
ఇంకా మూడవది ఏదక్క?
ఆవరణ. ఇది ఎలాంటిది అంటే మనస్సుని అద్దాన్ని కప్పి ఉండే బట్టలాంటిది. అష్టవిధ మదాలు అహంకారాలు ఇవి ఆవరణ. ఈ బట్ట కప్పితే అద్దంలో బింబం యొక్క ప్రతిబింబం కనిపిస్తుందా? తన స్వస్వరూపాన్ని మనిషి గుర్తించకపోవడానికి ఈ ఆవరణ అనే వస్త్రం మనస్సనే అద్దాన్ని కప్పి ఉంచడం కారణం.
అర్థమయ్యింది. మలం, విక్షేపం, ఆవరణ, ఈ మూడు ఉన్నంత వరకు మనస్సు అనే అద్దంలో బింబం ప్రతిఫలించదు. వీటిని మన ఆహార విహారాల ద్వారా, జపతపాది ప్రార్థనలు, నవవిధ భక్తుల ద్వారా, అరిషడ్ వర్గాలను, అహంకార మమకారాలను అరికట్టుకోవడం ద్వారా శుభ్రపరచుకోవాలి. అప్పుడు శుభ్రమైన అద్దంలో స్వచ్ఛంగా బింబం ప్రతిఫలిస్తుంది. అంతే కదా అర్థం అక్కయ్య?
బాగా చెప్పావు ప్రభా. కానీ వదినా, అన్నింటి
బాగా చెప్పావు ప్రభా కానీ వదినా అన్నిటికీ మనసే మూల కారణం అన్నారు కదా స్వామి, అదేనా అసలు దొంగ?
కానీ దానితో పాటు దేహేంద్రియాదులు కూడా మూలమైనవి. ఇంద్రియాలు ఎప్పుడూ ఈ దేహాన్ని సంతృప్తిపరచడానికే ప్రయత్నిస్తూ ఉంటాయి. ఈ దేహాల ద్వారా, ఇంద్రియాల ద్వారానే మనిషి ప్రపంచాన్ని చూడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, అనుభవించగలుగుతున్నాడు. ఇంద్రియాల ద్వారాలు బహిప్రపంచం వైపుకు అభిముఖమై ఉంటాయి. ఇంద్రియాలు బహిప్రపంచాన్ని దర్శిస్తూ ప్రపంచంలోని వాటిని స్వంతం చేసుకోవాలని, అనుభవించాలని తహతహతో మనస్సుతో కలిసి దేహాన్ని సంతృప్తిపరచడానికి ప్రయత్నించడమే ప్రవృత్తి మార్గం. దాన్ని వదిలి నివృత్తి పథంలోకి రావాలంటే నిశ్చయాత్మక బుద్ధిని ఉపయోగించుకోవాలి అని అంటారు స్వామి.
పెద్దు, ఏం భాష మాట్లాడుతున్నావు? అది అసలు తెలుగేనా?
స్కూల్ నుంచి ఎంతసేపు అయింది? వచ్చి నోమిత, మా మాటలు వింటున్నావా?
బూట్లు విప్పుతూ విన్నాను, నాకేమీ అర్థం కాలేదు.
నీకేమిటి, మాకే ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. ఏంటక్క ప్రవృత్తి, నివృత్తి అని ఏవేవో చెప్పేశావు, కొంచెమైనా అర్థమయ్యుంటే ఒట్టు.
నోమిత, వచ్చేసావా స్కూల్ నుండి?
సరే సరే, నేను మీకు అర్థమయ్యేలా చెబుతాను. కానీ నోమిత, కాళ్లు కడుక్కొని వచ్చి పాలు తాగమ్మా. త్రిష, నీవు కాస్త కషాయం తాగు తల్లి.
అవి ఎప్పుడో వాళ్ల కోసం నేను రెడీగా పెట్టేశాను వదినా.
సరే గాని, ప్రవృత్తి, నివృత్తి, ఇంద్రియాలు, దేహం అంటూ ఏమేమో అన్నావు కదా, కొంచెం విడమర్చి చెప్పవా అక్కయ్య?
పిల్లలు, నిన్న సాయంకాలం మనమేం చేశాం చెప్పండి.
నిన్న కిరాణా సరుకులు కొనాలని నేనంటే దగ్గరున్న మాల్కెళ్ళాం. పిల్లలు కూడా వెంటపడి వచ్చారు.
అప్పుడేం చేశాం?
ఏముంది, మీరు సరుకులు కొంటుంటే నేను అక్కడ ఐస్ క్రీమ్ పానీపూరి కావాలన్నాను. మారం చేశాను, అమ్మ ఇప్పించింది. మంచి మంచి జుంకీలు, ఉంగరాలు, గొలుసులు చూశాను నేను. అవి కావాలని గొడవ చేస్తే చిన్న తవి నాకు ఇప్పించింది.
చూసావా త్రిష, నిన్న అవన్నీ తిని తర్వాత ఈరోజు ఇంకా ఎక్కువ తిని రోగం తెచ్చుకున్నావు. చూసావా నోమిత, నీ దగ్గర ఎన్నో ఇయర్ రింగ్స్ చైన్స్ ఉన్నాయి, అయినా కొనాలని గొడవ చేశావు. అనవసరమైన ఖర్చు పెట్టించావు కదా.
వాళ్లదాకా ఎందుకు వదినా, నేనే కొన్ని కిరాణా మెచ్చులు కావాలని వెళ్లి అనవసరమైనవెన్నో కొనుక్కొని వచ్చాను. బోలెడు డబ్బు ఖర్చు అయిపోయింది.
మీదాకా ఎందుకు, నేను కూడా ఒక చీర కొనలేదా, అనవసరమైన ఖర్చు చేశాను.
టోటల్ గా మన ఇంటికి బాగా ఖర్చు వచ్చింది. ఈ నెలలో ఎంతో అదనపు ఖర్చు. మనం వెళ్లేటప్పుడు కాసిన సరుకులు తెచ్చుకుందామని వెళ్లాం, కానీ బోలెడు డబ్బు ఖర్చు పెట్టి అనవసరమైన వస్తువులన్నీ తెచ్చుకున్నాం.
ఇలా ఎందుకైంది పెద్దు?
కోరిక పుట్టింది, మన కళ్ళు కావాలన్నాయి, మనసు ఊ అంది, డబ్బు ఖర్చయింది, నీకు రోగం వచ్చింది, మాకు ఖర్చు వచ్చింది.
ఇలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి?
మన బుద్ధి పనిచేయాలి, వివేచన పనిచేయాలి.
బుద్ధి అంటే
ఇది మంచి ఇది చెడు అని చెప్పే జ్ఞానం.
మరి నాకు జుంకీలు కొనుక్కోవడం మంచిదే అనిపించింది కదా.
నువ్వింకా చిన్నదాని వినోంత, పెద్దవాళ్ళు ఏది మంచో ఏది చెడో చెబుతారు, తెలుసుకుని వాళ్ల మాట వినాలి, నెమ్మదిగా నీ వివేచన ఎదుగుతుంది.
మరి పెద్దవాళ్లకు వివేచన ఎలా ఎదగాలి?
మన శాస్త్ర గ్రంథాలు, ఉత్తమ కావ్యాలు చదవడం, మత గ్రంథ పఠనం, మహానుభావుల ఉపన్యాసాలు వినడం, వీటి వల్ల మన వివేచన పెరుగుతుంది. అన్నిటికంటే మనకు మన స్వామి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి వచనామృతం చాలు దారి చూపించడానికి.
కరెక్ట్ గా చెప్పావు ప్రభా, అందుకే స్వామి సీలింగ్ అండ్ డిజైర్స్ అంటారు. కోరికల మీద అదుపు సాధించాలి.
అన్ని వస్తువులు ఆ మాల్లో అలా కనిపిస్తుంటే మనసు లాగేస్తోంది కదా.
లేదమ్మా, మన మనస్సును బుద్ధి పాలిస్తే, అంటే వివేచన పాలిస్తే అది జరగదు. అందుకే స్వామి చెప్తారు, కనిపించిన వస్తువునంతా మన స్వంతం చేసుకోవాలనే లక్షణం చెడ్డది. కళ్ళున్నందుకు చూసి ఆనందించండి. భగవంతుని సృష్టిలో ఎన్ని వస్తువులున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో అని చూడండి, ఆనందించండి అంటారు స్వామి. అలా కోరికల మీద అదుపు సాధించాలి అంటారు మన స్వామి.
అవునక్కయ్యా, మనం మాల్కి పోకుండా ఉండి ఉంటే చూసి ఉండేవాళ్లమే కాదు, కాని కొని ఉండేవాళ్లం కూడా కాదు కదా.
అంటే వదిన, కండ్లు వస్తువులను చూస్తాయి, మనసులో కోరిక పుట్టింది, కోరిక మీద అదుపు లేక కొనేశాం కదా.
అదే వాసంతి నేను ఇందాక చెప్పింది. ఇంద్రియాలంటే కళ్ళు, ముక్కు, చెవి మొదలైనవి. ఎప్పుడు వాటి ద్వారాలంటే వాకిళ్లు ప్రపంచం వైపుకే ఉంటాయి. అవి ప్రపంచాన్ని చూస్తాయి, వింటాయి, అనుభవించాలనుకుంటాయి. కోరిక పుడుతుంది, అది నెరవేర్చుకోవడానికి మంచి మార్గం ఉంటే నెరవేరుతుంది, లేదంటే చెడ్డ మార్గాలు తొక్కుతుంది మనస్సు. కాబట్టి ఇంద్రియాలు ప్లస్ ప్రపంచం ప్లస్ మనస్సు ఈజ్ ఈక్వల్ టు కోరికలన్నమాట. ఇది ప్రవృత్తి అంటే.
చెడ్డ మార్గాలు తొక్కడం అంటే?
మన దగ్గర కాస్త డబ్బుంది కాబట్టి కొనగలిగాం వస్తువులు. డబ్బు లేకపోతే, కోరికలు బలీయమైతే, దాన్ని అణిచే బుద్ధి కూడా లేకపోతే దొంగతనం లేదా లంచగొండితనం, ఇలా ఏదో ఒకదానికి లోబడి పాపకోపంలోకి పడిపోవచ్చు.
కాబట్టి ఇంద్రియాలు, మనస్సు, కోరిక వీటిని నిగ్రహించాలంటే బుద్ధికి బుద్ధి చెప్పాలన్నమాట కదూ.
ఇంద్రియాలను ప్రపంచం వైపుకు ఉండనీయకుండా అంతర్ముఖం చేసుకుంటే అది కూడా నెరవేరుతుంది. అది బుద్ధిలో భాగమేనుకో.
అంతర్ముఖం అంటే ఏమిటి?
భగవంతుని వైపు ఇంద్రియాల్ని మరల్చడం, పూజా జప ధ్యానాది కార్యక్రమాల్లో లగ్నమవడం, మన దైనందిన జీవిత కార్యకలాపాల తరువాత మిగిలిన కాలాన్ని ఇలా సద్వినియోగం చేయడం. ఇంతకంటే స్వామికి ప్రీతిపాత్రమైనది సంఘ సేవ. మానవ సేవే మాధవ సేవ అనే సత్యాన్ని గుర్తించి వర్తించటం. ఇలా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇంద్రియ ప్రాబల్యం నశిస్తుంది. ఇది నివృత్తి మార్గం. సంఘసేవ చేయాలన్నా, పూజాది కార్యక్రమాలలో దైవస్మరణలో లగ్నం కావాలన్నా, మనిషి మొదట వంచాల్సింది తన శరీరాన్ని. శరీరాన్ని వంచితే ఇంద్రియాల మీద అదుపు సాధించగలవు. బుద్ధికి పదను పెట్టి ఇంద్రియాలను అంతర్ముఖం చేసి మనస్సు నాశనం చేయగలవు. ఆకారం ఉన్న ఇంద్రియాలు ప్రపంచాన్ని చూసి ఆకారం లేని మనస్సును ప్రేరేపించి దేహంతో అనేక ఆకార్యాలు చేయిస్తాయి.
ఓ, కాబట్టి ఈ దేహాన్ని వంచి సంఘసేవా కార్యక్రమాల్లో ప్రవేశపెట్టు, నిరంతరం మంచి కార్యాల్లో లగ్నమై ఉండు, నారాయణ నామస్మరణ చెయ్యి, బుద్ధిని బలపరుచుకో, మనస్సును నాశనం చెయ్యి అని అంటారు కదా అక్కయ్యా మన స్వామి.
అవునమ్మా, దేహాన్ని వంచు, ఇంద్రియాలను నియంత్రించు, మనస్సును త్రుంచు అనేది స్వామి సూక్తి. దేహాన్ని వంచకపోతే ఇంద్రియాల విజృంభణం అధికమవుతుంది. An idle man's brain is a devil's workshop అనేది సూక్తి కదా. ఊరికే కూర్చుంటే అనేక రకాల ఆలోచనలు వస్తాయి.
అవును దినా, ఊరికే కూర్చుంటే ఆలోచనలు వస్తూనే ఉంటాయి. తేనెటీగల్లాగా ఆ ఆలోచనలు కమ్ముకుంటూనే ఉంటాయి.
అవునమ్మా, అందుకే మనస్సుకు అసలు స్వరూపం అనేది లేదంటారు స్వామి. వచ్చిపోయే తలుపులు ఆలోచనల సమాహారమే మనస్సు. రుమాలంటే ఖర్చీఫ్ ఉంటుంది కదా, దానిలో నిలువునేత అడ్డనేత ఉంటుంది, దాన్ని పడుగు పేక అంటాం మనం. ఆ నిలువునేతను అడ్డనేతను తీసేస్తే ఖర్చీఫ్ కి ఇక రూపమే ఉండదు. అలాగే వచ్చిపోయే ఆలోచనలు తీసేస్తే రూపమే ఉండదు ఆ మనస్సుకు.
అంటే అక్క, ఈ ఆలోచనలు ఎక్కడి నుండి వస్తున్నాయి?
నీవు నీ ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని, వస్తువుల్ని చూస్తున్నావు, అనుభవిస్తున్నావు. నేను ఇందాకే చెప్పాను, ప్రపంచంలోని ఇతర వ్యక్తులతో కలిసి జీవిస్తున్నావు, సంబంధాలు ఏర్పరచుకుంటున్నావు. కలిసి జీవిస్తున్నప్పుడు ఘర్షణలు పడుతున్నావు. ఇవన్నీ మన ఆలోచనలకు మూలం.
ఘర్షణలు ఎందుకు కలుగుతున్నాయి మనిషికి? ఘర్షణ లేకుండా వ్యక్తి ఇతరులతో జీవించలేడా?
లేడు ప్రభ. ఘర్షణలకు కొట్లాటలకు మూలమైనది మన అహంకార మమకారాలు, అరిషడ్ వర్గాలు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాదులు. వీటికి మూలమైన లక్షణం స్వార్థం. నేను, నాది, నేనే పొందాలి, నేనే అనుభవించాలి అనే మనిషి లక్షణం. ఆ స్వార్థం నుండి బయటపడ్డామనుకో, ఇక కోరిక ఉండదు. కోరిక తీరడం వల్ల కలిగే అహంకారం ఉండదు. తీరకపోతే కలిగే వేదన ఉండదు. కోరిక తీరడం వల్ల ఆనందాన్ని అనుభవించే వారిని చూసి ఈర్ష్యపడే లక్షణమూ ఉండదు. ఈ స్వార్థం, కోరిక, ఆశ, వీటిని మనిషి జయించగలిగితే ఇక అతనికి ఆలోచనలుండవు. ఉన్నా అవి లోక కళ్యాణానికి సంబంధించినవై ఉంటాయి. అందుకే స్వామి అంటారు, చీమ స్వార్థంబు కలిగిన జీవి కాదు. పెక్కు చీమలు గుమికూడి మెక్కుచుండా దానికున్నట్టి బుద్ధి ఈ మానవులకు కలుగదేటికి చిత్రమీ కలియుగమున అంటూ చీమలు, కాకులు ఒకదాన్నొకటి ఆహ్వానించుకుని ఉన్న చక్కెరనో మెతుకులనో కలిసి తింటాయి. కాని మానవునికి తాను మొదట తన సుఖం ప్రథమం, తర్వాత తన కుటుంబం, తన బంధువులు. వాళ్లు కూడా తనకు సహకరించినంత వరకే వారిపై ప్రేమ. తనను సమర్థించి తన అనుకూలాలకు, తన అహంకార మమకారాలకు అనుగుణంగా ఉన్నవారిపైనే ప్రేమ. ఈ స్వార్థ లక్షణం వల్ల మనిషి రకరకాల ఆలోచనలతో సతమతమైపోతున్నాడు. డబ్బెలా సంపాదించాలి, ఎలా నిలబెట్టుకోవాలి, ఇంకెవరు దానిపై కన్నేయకుండా ఎలా కాపాడుకోవాలి, ఇలా ఒకటి వెంట ఒకటిగా వచ్చే ఆలోచనలతో సతమతమైపోతున్నాడు.
అంటే అక్కయ్య, మనం మన జీవిత ప్రయాణంలో డబ్బు సంపాదించరాదా? మరి జీవిత ప్రయాణం సాగాలి కదా.
స్వామి డబ్బు వద్దని లేదమ్మా, సంపాదించవద్దని చెప్పలేదు. కాని అదే జీవిత పరమార్థంగా స్వార్థంతో తన సుఖమే తానుగా బ్రతికే తత్వం మంచిది కాదంటున్నారు. దేహానికి ప్రాముఖ్యం ఇమ్మంటున్నారు. ఎంతవరకు అది లోనున్న జీవునికి, అంటే ఆత్మకు, అంటే పరమాత్మకు అది మందిరం. అందుకే దాన్ని ఆరోగ్యంగా ఉంచుకోమంటున్నారు. దేహం ధర్మ సాధనలకు మూలం. అందుకే ఆరోగ్యంగా ఉంచుకోవాలి. దేహమే పరమావధి కాకూడదు అంటున్నారు. జీవన ప్రయాణాన్ని ఆత్మవిశ్వాసంతో, దైవ విశ్వాసంతో గడపాలంటున్నారు. ఫాలో ద మాస్టర్, ఫేస్ ద డెవిల్, ఫైట్ టు ద ఎండ్, ఫినిష్ ద గేమ్ అంటున్నారు. ఇహలోక జీవన ప్రయాణంలో మానవుడు తనకు అందుబాటులోని సమస్త సుఖాలు అనుభవించవచ్చు. స్వామి వద్దనడం లేదు, కానీ అందుబాటులోనివి అంటున్నారు. వాటి కోసమే ప్రాకులాడవద్దంటున్నారు. తన సుఖమే కాదు ఇతరుల సుఖం కూడా చూడాలంటున్నారు. మానవుని చరమగమ్యం వేరే ఉంది అని తెలుసుకోవాలి అంటున్నారు.
అంటే వదిన, విషయ వాంఛలన్నీ మనిషి మునికి తేలరాదు అనేది స్వామి బోధ కదా?
అవునమ్మా, భగవద్గీతలో కాళీయమర్దనం గురించి విన్నారు కదా?
అవును, మా టీచర్ చెప్పారు. నాకు ఆ కథ అంటే చాలా ఇష్టం.
ఆ కథ ఏమిటో చెప్పు.
నేను చెప్తా.
సరే, ఇద్దరు చిరిసగం చెప్పండి.
కాళీయుడు ఎన్నో పడగలు గల ఒక పెద్ద సర్పం. అతడు యమునా నదిలోని నీటిని విషపూరితం చేస్తాడు. అప్పుడు గోపికలు వచ్చి ఆ విషయాన్ని శ్రీకృష్ణునితో చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు వచ్చి కాళీయుని పడగల పైకెక్కి నాట్యం చేస్తాడు. ఆ నాట్యానికి తట్టుకోలేక కాళీయుని పడగలన్నీ విరిగిపోతాయి. కాళీయుని భార్యలు వేడుకుంటే కృష్ణుడు అతన్ని క్షమించి వదిలేస్తాడు.
నీవు చెప్పే విషయానికి ఈ కథకు ఏమిటి సంబంధం?
అవునమ్మా, సంబంధం ఉంది. స్వామి చెప్పారు, విషయమే విషం. అంటే విషయ వాంఛాపూరితుడైన మానవుడు విషం వెళ్లగక్కుతాడు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మలినం చేస్తాడు. అటువంటి మానవుడు మనసులో భగవంతుని తాండవింపచేస్తే లోనున్నటువంటి ప్రాపంచిక విషయ విషజ్వాలల నుండి బయటపడి స్వస్థతను పొందగలడు. అదే కాళీయుని కథ చెప్తుంది. ఇక్కడ కాళీయుడు అంటే మానవుడు, వాటిలో విషయ వాంఛలనేవి విషం. చుట్టూ ఉన్న మడుగుని విషపూరితం చెయ్యడమంటే మమకారం, అహంకారం, విషయ వాంఛలు అనే వాటితో నిండిపోయేటట్లు చేశాడు అని. భగవంతుడు అతని తలపై నాట్యం చేయడం అంటే మానవుడు తన తలలో భగవంతుని ప్రతిష్ఠించుకోవడం అని అర్థం.
మరి మొదట కృష్ణుడు చెప్పినప్పుడు కాళీయుడు వినలేదు కదా, దానికి కారణమేమిటి, దానికి అర్థమేమిటి?
శరీర బలగర్వమే కారణం తల్లి, అది ఉన్నవాళ్లు భగవంతుని లక్ష్య పెట్టరు. అందుకే స్వామి అంటారు, అందము ప్రాయం ఇంద్రియ శక్తి ఉందని నిక్కకురోరన్నా, ముందున్నది తొందరలోనే ముసలితనమ్మను మొసళ్ల పండగ, మసలలేవు కనుమసకలు మోమున, మడతలు పడి తల నిరసెనుగా, ముసలికోతి అని పసివారలు నిన్ను ముసిముసి నవ్వగా, కసరే బొమ్మ తై 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 బొమ్మ, దీని తమాష చూడర మాయ బొమ్మ అంటారు స్వామి.
ఆ అర్థమైందక్క, యవ్వనం అందం ఇంద్రియ శక్తి బాగా ఉన్నంత వరకు మనిషి అహంకారంలోనే జీవిస్తాడు. అవి శాశ్వతం కాదు, అవన్నీ ఉన్న సమయంలోనే భగవంతుని ఎదలో నిలుపుకో, శరీరాన్ని వంచు, విషయ సుఖాలే ప్రధానం కాదు, ఇతరుల కోసం బ్రతుకు అని అర్థం కదా అక్కయ్య?
బాగా చెప్పావమ్మా.
మరి ఈ విషయ సుఖాలను ఎలా అరికట్టుకోవాలి వదిన? స్వామేం చెప్పారు ఈ విషయంలో?
మన ఇందాకే మాల్లో మన అనుభవం గురించి మాట్లాడుకున్నాం కదా, అన్నింటినీ స్వంతం చేసుకోవాలనే తత్వాన్ని వీడడం కోరికల మీద అదుపు సాధించడానికి మార్గం.
తిండిని చూస్తే నేనే నిగ్రహించుకోలేను వదిన, బాగా తినేయాలనిపిస్తుంది, ఆ తర్వాత గ్యాస్ ప్రాబ్లంతో సతమతం అవుతాను, దానికి మార్గం ఏమైనా చెప్పారా స్వామి?
నీకే కాదమ్మా, నాకు అంతే, నీకు నాకు తిండి దౌర్బల్యం, అయితే ఇంకోరికి ఇంకోటి ఉండొచ్చు. ఇలా ఇంద్రియాల దౌర్బల్యంతోనే మనిషి చెడిపోతున్నాడు. దీనికి ఒక కథ చెప్పారు స్వామి.
ఏమి కథ చెప్పు చెప్పు.
నేను మీకు ఇదివరకే చెప్పాను ఆ కథ.
ఏది పెద్దు?
రాజుగారు అమ్మాయి మేక ఆకులు కథ.
మాకు తెలుసు, మేము చెప్తాం.
సరే సరే, ఇద్దరు చెరిసగం చెప్పండి.
ఒక ఊరిలో ఒక రాజుగారు ఉండేవారు. ఆయన మంత్రి చర్చించుకుంటూ ఉండగా ఇద్దరు మధ్య ఒక భేదాభిప్రాయం వచ్చింది. వాళ్ళిద్దరూ ఒక పోటీ పెట్టదలిచారు. తాను పెట్టే పోటీకి సిద్ధమయ్యే వాళ్ళందరినీ తన సభకు రప్పించాడు. వచ్చిన వాళ్ళందరికీ తలకొక మేక ఇప్పించాడు. ఒక నెల తరువాత వాళ్ళందరూ తమ తమ మేకల్ని తన దగ్గరకు తీసుకుని రావాలని చెప్పాడు మహారాజు. అలా వచ్చినప్పుడు వాళ్ల వాళ్ల మేకలు ఆకుల ముట్టకుండా ఉండాలని, అలా వాటిని తయారు చేయాలని చెప్పాడు. వాళ్లలో ఒకరనుకున్నారు, మేకకు మంచి తిండి పెడితే ఆకులు తినడం మర్చిపోయి అది తినదనుకొని మంచి భోజనం పెట్టాడు. ఇంకొకరు మంచి గింజలు పెట్టారు, మరొకరు గుగ్గిళ్ళు తయారు చేసి పెట్టారు. అలా వచ్చిన వాళ్లలో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఇంక నేను చెప్తాను. ఆ అమ్మాయి ఆకులు మేక ముందు పెట్టడం, అది తినబోతే దాని బెత్తంతో కొట్టడం, ఆ తరువాత వేరే తిండి పెట్టడం, ఇలా చేసింది. ఇలా ప్రతిరోజు చేసేది. నెల తర్వాత అందరూ రాజుగారి దగ్గరకు వచ్చారు. అన్ని మేకల ముందు ఆకులు వేశారు. అన్ని మేకలు గబగబా ఆకులు తినడం ప్రారంభించాయి. మేకలకు ఆకులు తినడం లక్షణం కదా. ఆ అమ్మాయి తన మేక ముందు బెత్తంతో నిలబడి ఉంది. ఆ మేక అమ్మాయిని బెత్తాన్ని ఆకులను చూస్తోంది, కానీ ఆకులు తినడం లేదు. రాజుగారు కారణం అడిగారు. ఆ అమ్మాయి చెప్పింది, బెత్తం బలంతో ఆకులు తినడం లేదని రాజుగారు విషయం గ్రహించారు. ఇది కథ.
ప్రభా, ఇక్కడ మేక మన ఇంద్రియాలకు చిహ్నం. ఈ ఇంద్రియాలు వాటికి ఇష్టమైన అలవాటైన వాటి వెంబడే పోతాయి. వాటిని మొదట మందలించాలి, క్రమశిక్షణలో పెట్టాలి, మంచి ఉత్తమ మార్గం వైపు మళ్లించాలి.
దీనికంతా కారణమయ్యేది బుద్ధే కదా అక్కయ్య. బుద్ధిని వినియోగించి ఆలోచిస్తే విపరీతమైన తిండి వాంఛ మనిషికి ఎంత చెడుపో తెలుస్తోంది. అప్పుడు మనం ఇంద్రియాలను మందలించి క్రమశిక్షణతో మంచి మార్గంలోకి ప్రవేశపెట్టాలన్నమాట.
ఇందాకే అనుకున్నాం కదా, ఉత్తమ గ్రంథ పఠనం, మహామహుల ఉపన్యాసాలు, బోధనలు వింటూ ఉంటే మన వివేచన, బుద్ధి బలపడుతుంది, ఇంద్రియాల ప్రాబల్యం తగ్గుతుంది అని. అన్నింటికంటే మనకు, అంటే సాయి భక్తులకు, మన స్వామి మాటే రాచబాట.
మనం అలా స్వామి బాటలో నడుచుకుంటూ ఉంటే జీవితం నందనవనమైపోతుంది కదూ.
ఎన్నో మంచి విషయాలు మాట్లాడుకున్నాం కదా ఈవేళ. పూజకు భజనకు వేళయింది, అందరం కలిసి భజన చేద్దామా?
సరే సరే.
మీరు ఇంతవరకు పరమపద సోపానత్రయం గురించి శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం అనంతపూర్ క్యాంపస్లో ప్రొఫెసర్గా రిటైర్ అయిన సి పద్మావతి గారు నిర్వహించిన చర్చలో విన్నారు. ఈ చర్చలో పాల్గొన్నవారు త్రిషాసాయి, నమితాసాయి, సూర్య ప్రభావతి గారు, వాసంతి, సి పద్మావతి గారు.